మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతయు మా జీవితాలని దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచండి ప్రభువా. ప్రత్యేకముగా ఈ దినము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారంలో 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఆ భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర నుండి కొన్ని హెచ్చరికల్ని పౌలు ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకముగా సనిగి దేవునికి అయిష్టులుగా ఉంటూ వాగ్దాన దేశములోనికి ప్రవేశించలేకపోయారో, మార్గమధ్యములోనే సంహరించబడ్డారో, ఆ విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ యుగమందున్నటువంటి మనకు వాటిని దృష్టాంతములుగా చూపిస్తూ కొన్ని హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. తరువాత 14వ వచనం నుంచి 22వ వచనం వరకు విగ్రహ సంబంధమైన విందులు మరియు ప్రభు యొక్క భోజనమును గురించినటువంటి హెచ్చరికల్ని పౌలు ఇవ్వడం జరిగింది. తర్వాత 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఒక విశ్వాసికి ఉన్నటువంటి స్వాతంత్రతను ఏ విధముగా ఉపయోగించుకోవాలి అనేటువంటి హెచ్చరికల్ని ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ 10వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభాగించుకున్నాం. 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక భాగంగా ఇశ్రాయేల్ చరిత్ర నుండి కొన్ని హెచ్చరికలు, 14వ వచనం నుంచి 22వ వచనం వరకు 2వ భాగంగా విగ్రహ సంబంధమైన విందులు మరియు ప్రభు భోజనము, 3వ భాగంగా 23వ వచనం నుంచి 33వ వచనం వరకు విశ్వాసికి ఉన్నటువంటి స్వాతంత్రతను అతడు ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు 2వ భాగంలోనికి మనం వద్దాం. విగ్రహ సంబంధమైన విందులు మరియు ప్రభు భోజనము. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొట్టమొదటి మాట 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా, విగ్రహములకు దూరముగా పారిపోబడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పై వచనాల్లో ఇశ్రాయేలుల చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీలు విగ్రహమును తయారు చేసుకొని నాట్యం చేస్తూ చిందులు వేస్తూ ఈ విగ్రహమే దేవుడు మనల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించిన వాడు అని చెప్పడం ద్వారా దేవునికి రావలసినటువంటి మహిమను చెక్కతో చేయబడినటువంటి బొమ్మకు ఇవ్వడము మూలముగా ఆ ఒక్క దినమునందే 3000 మంది సంహరించబడిరి అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘంలో వాస్తవానికి అంటే వీరు ప్రభువుని అంగీకరించక మునుపు బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగించేటువంటి ప్రజలు. ప్రతి దినము ఒక దేవునికి, ప్రత్యేకంగా ఈ గ్రీకు ప్రజలు గ్రహాలను దేవుళ్ళుగా కొలుస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి ఆరాధన చేసేటువంటి వాళ్ళు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, జూపతి, ఓకే, వీటన్నిటినీ కూడా వాళ్ళు దేవుళ్ళుగా కొలిచి ఆరాధన చేసి వాటికి బలులు అర్పించేటువంటి వాళ్ళు.
ప్రస్తుతానికి కొరింథీ సంఘంలో యూదులు ఉన్నారు, రక్షించబడినటువంటి యూదులు, రక్షించబడినటువంటి అనేకమైన అన్య జనాంగం కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరితో కలిసి మాట్లాడుతూ, విగ్రహ ఆరాధన జోలికి పోకండి, వాటి నుంచి దూరముగా పారిపోండి అని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవెన్ మనము మొదటి యోహాను పత్రిక 5:21 చదివితే అక్కడ కూడా యోహాను గారు ఒక హెచ్చరికను ఇస్తున్నారు. యోహాను, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:21, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చిన్నపిల్లలారా అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? వయసులో చిన్నపిల్లవాళ్ళ కాదు, కాదు, ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లలని, అప్పుడే క్రీస్తునందు నూతనముగా జన్మించినటువంటి వారని, ఇంకా ఎదుగు బొదుగు లేకుండా పాలను ఆక్షేపించేవాళ్ళు అని అర్థం. సో మీరు నూతనముగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి సహోదరులారా, సహోదరిలారా, బీ కేర్ఫుల్. విగ్రహముల జోలికి వెళ్ళద్దు, విగ్రహములకు దూరంగా ఉండండి అని అక్కడ యోహాను హెచ్చరికనిస్తున్నాడు. ఇక్కడ పౌలు కూడా హెచ్చరికనిస్తూ ఉన్నాడు, విగ్రహములకు దూరముగా పారిపోవుడి, రన్నవే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ విగ్రహము అని అంటే కేవలము చెక్కతోనో రాతితోనో లేక ఒక లోహముతో చేసినటువంటి సాధారణమైనటువంటి విగ్రహములను పూజించడం అని మాత్రమే కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్ని జనాంగము వాళ్ళు లోహముతోనో చెక్కతోనో రాయితోనో చేసినటువంటి దాన్ని వాళ్ళు ఇంతకు మునుపు దేవుళ్ళుగా కొలిచేటువంటి వారు. కానీ యూదులకు ప్రత్యేకంగా అలాంటి విగ్రహం లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరితో కలిపి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ విగ్రహం అనంటే కేవలము అవి మాత్రమే కాదు, కానీ దేవుని స్థానంలో ఏదో ఒకటి ఉంచడం, దేవుడు కాకుండా ఇంకొక దానికి మొదటి స్థానం ఇవ్వడం అని దాని అర్థం. ఇంకొక దానిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం అని అర్థం. అది ధనం కానీ, ఆస్తులు కానీ, నీ కుటుంబం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ చదువు కానీ, నీ పేరు ప్రతిష్టలు కానీ, నీ ఘనత కానీ, వాటెవర్ ఇట్ మే బి, నువ్వు దేవుని కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అప్పుడు అది మన జీవితంలో ఒక విగ్రహం అవుతుంది. జ్ఞాపకం చేసుకోండి, పదాజ్ఞలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, సముద్రము క్రింద కానీ, ఎక్కడైనను, దేనినైనను, ఎవరినైనను నువ్వు విగ్రహముగా చేసుకొనకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. నూతన నిబంధనలో వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్? నీ దేవుడైనటువంటి యెహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే యూ షుడ్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ దాన్ గాడ్, దాన్ గాడ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఈ విగ్రహమునకు మీరు నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడివేసి చంపేస్తాము అని అంటే, వారి దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ అంటే స్థానిక దేశస్తులు, బబులోనీయులతో ఆల్రెడీ అక్కడ బానిసలుగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ప్రాణభయముతో భయపడిపోయి ఆ విగ్రహమునకు సాష్టాంగపడి నమస్కారము చేస్తే, షద్రక్ మెషక్ అభెద్నగోలు పిచ్చి వాళ్ళ, ఆర్ దే ఫూల్స్? తెలివితో వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం వాళ్ళకు చేత కాదా? మనకు ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అని. బతుకుంటే బస్టాండ్లో బఠానీలన్నా అమ్ముకోవచ్చు, ఎందుకురా నాయన అనవసరంగా ప్రాణాన్ని పోగొట్టుకోవడం? క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. కానీ వాళ్ళ అలా అనుకోలా, బతుకుంటే ఏదో ఒకటి, కుంటోడుగానో గుడ్డోడుగానో అడుక్కుంటోనో బతికేయచ్చు. ఇప్పుడు ఈ విగ్రహాలకు మనం సాష్టాంగపడి నమస్కారము చేస్తే మన ప్రాణాలు పోతాయి అని చెప్పి వాళ్ళు వెనకడుగు వేయలేదు. వాళ్ళు చచ్చిపోవడానికన్నా ఇష్టపడ్డారు, కానీ అగ్నిగుండంలో వేయబడి కాల్చబట్టడానికైనా. అందులోనూ రాజు అగ్నిగుండమును ఏడంతలు పెంచమని ఆజ్ఞాపించి హెచ్చరిక చేసిన తర్వాత కూడా వాళ్ళు భయపడి వెనక్కు వెళ్ళి విగ్రహానికి మొక్కలేదంటే హౌ స్ట్రాంగ్ దే ఆర్. వాళ్ళ దేవుని కొరకు వాళ్ళు ఎంత రోషముగా నిలబడ్డారు జ్ఞాపకం చేసుకో. ఎంతమంది మిషనరీలు ఇలాంటి విషయాల్లో ప్రాణత్యాగం చేయలేదు చెప్పండి. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ దేశాల్లో మీరు సంఘ చరిత్రలోనికి వెళ్తే, ఈ రొమానియా దేశంలో కానీ, రష్యా దేశంలో కానీ, చైనా దేశంలో కానీ, నార్త్ కొరియాలో కానీ, వీళ్ళందరూ కూడా దేశాధ్యక్షులనే దేవుళ్ళుగా ఆచరించేటువంటి వాళ్ళు. ఎస్పెషల్లీ నార్త్ కొరియాలో అయితే నీకు వేరే దేవుడు ఉండకూడదు, కిమ్మే దేవుడు, కిమ్కే నువ్వు మొరపెట్టాలి, కిమ్ము పటాన్నే నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇంతకుముందు పాత రిపోర్ట్స్ చెప్పాను, దాని ప్రకారం 60,000 చెరసాల్లో ఉన్నారని. బట్ రీసెంట్గా ఓపెన్ డోర్స్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం లిటరల్గా 100,000 క్రైస్తవులు నార్త్ కొరియాలో చెరసాల్లో ఖైదీలుగా బంధించబడి ఉన్నారు. ఏంటి రీజన్ అంటే, కిమ్ను వాళ్ళు దేవునిగా ఒప్పుకోలేదు. కిమ్ని వాళ్ళు దేవునిగా ఒప్పుకొని ఆరాధన చేస్తామంటే వాళ్ళని విడిచిపెట్టేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా నెమ్మదిగా హ్యాపీగా ఏదో ఒకటి తిని బతికేయచ్చు. కానీ ఇప్పుడు ఇల్లులు లేవు, ఉద్యోగాలు లేవు, భార్య ఎక్కడుందో, బిడ్డలు ఎక్కడున్నారో, భర్తలు ఎక్కడున్నారో, ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. ఒక్కసారిగా నీ కుటుంబం చెల్లా చెదిరైపోయి భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, బిడ్డలు ఒక దగ్గర ఉంటూ మీరందరూ కూడా చెరసాల్లో, ఒకళ్ళు పురుషుల చెరసాల్లో, ఇంకొకళ్ళు స్త్రీల చెరసాల్లో, ఇంకొకళ్ళు పిల్లల చెరసాల్లో ఉన్నారు. ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎందుకు ఈ 100,000 అలాంటి త్యాగం చేశారు? దే ఆర్ స్ట్రాంగ్. మేము మా దేవునికి తప్ప ఇంక ఎవ్వరిని మేము పూజించము, మా దేవునికి తప్ప ఇంక దేనికి మేము ప్రాధాన్యతనివ్వము. ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, అస్సాం రాష్ట్రంలో గారో తెగ ప్రజల మధ్యలో పరిచర్య చేసినటువంటి మిషనరీ ఫస్ట్ కన్వర్ట్ని ప్రభు కోసం నిలవబెట్టినప్పుడు ఆ తెగ నాయకుడు, నువ్వు ఆ క్రీస్తుని విడిచిపెట్టి మన మత సిద్ధాంతాలకు నువ్వు వెనక్కి రాకపోతే నిన్ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినప్పుడు తన ఇద్దరు కుమారులను, తన భార్యను వదులుకున్నాడు. ఈజ్ ఎ ఫూల్, పిచ్చివాడా? తన భార్యని బాణాలతో కొట్టి చంపుతుంటే మౌనంగా ఉన్నాడు? తన ఇద్దరు బిడ్డల్ని బాణాలు వేసి కొడుతుంటే, చంపుతుంటే మౌనంగా ఉన్నాడు? ఆ తెగ నాయకుడు చెప్పిన మాట వినేసి ఒక దండం పెట్టేసుంటే అయిపోయిండేదిగా. తన భార్యని, తన బిడ్డలను, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఆ రోజు చూపించినటువంటి త్యాగము, ఆ రోజు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ను బట్టే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట వెలుగులోనికి వచ్చింది. కొన్ని వేల మందిని అది, వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసింది. ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను? విగ్రహముల జోలికి పోకుండా దూరంగా పారిపోయే విషయంలో, విగ్రహాల్ని ఆరాధించకుండా రోషంగా నిలబడేటువంటి విషయంలో మన పూర్వీకులు, మన పెద్దలు మనకి కొన్ని దృష్టాంతములుగా ఉంచిపోయారు. ఇశ్రాయేలు చరిత్ర నుంచి వాళ్ళు నెగిటివ్గా కొన్ని విషయాలు చూశాం. వాళ్ళు ఏ విధముగా విగ్రహార్పితములను తిని, విగ్రహాల పూజ చేసి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి కోపం పుట్టించారు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం సంఘ చరిత్రలో కొంతమంది ఏ విధంగా దేవుని కొరకు విగ్రహారాధన చేయకుండా రోషంగా నిలబడ్డారో మనం చూస్తున్నాం. ఈవెన్ పాత నిబంధనలోంచి షడ్రక్, మెషక్, అబద్నగోలను మనం చూస్తూ ఉన్నాం. రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అని అంటే, దానియేలు అంత ఉన్నతమైన స్థితిలో ఉండి, ఏం చేశాడండి? నిజదేవునికే ప్రార్థన చేశాడు, కానీ రాజుకు ప్రార్థన చేశాడా? రాజును తనకు ఒక విగ్రహముగా చేసుకోలేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దానియేలు ఒకప్పుడు బతుకేంటి? బానిస. ఒక బానిస బ్రతుకుల్లో నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఉన్నతమైనటువంటి హోదాలోకి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు ఉద్యోగం సద్యోగం లేకుండా జరగతా ఉన్నాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతే అతని లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో మీరు ఊహించుకోండి. ఇంతకుముందు తిండికి దికానా లేనటువంటి ఒక వ్యక్తి, పూరి గుడిసెలో పుట్టి పెరిగిన వ్యక్తి, దీపాల కింద చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఒక పెద్ద బంగ్లాలో అనేక మంది సేవకులు, పరిచర్యలు, ఇలాంటి కంఫర్టబుల్ లైఫ్లోనికి వచ్చిన తర్వాత దాన్ని వదులుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారండి? ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు తమ హోదాని వదులుకోకుండా, తమ ఉద్యోగాలు ఆడకపోతాయేమోనని, ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళిపోతుందేమోనని అన్యాయాన్ని చూస్తూ కూడా మారు మాట్లాడకుండా నోరు మూసుకొని రాజీ పడిపోతున్నటువంటి విశ్వాసులు లేరా? దానియేలు అంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళిన తరువాత కూడా, అరే ఇప్పుడు నేను ఈ రాజుకు నమస్కరించకపోతే, ప్రార్థన చేయకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ నా హై పోస్ట్, నా ఉన్నతమైనటువంటి స్థానం పోతుంది, నా ఉద్యోగం పోతుంది, నా జీవనోపాధి పోతుంది, నాకు ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ హక్కు కోల్పోతాను, ఈ గవర్నమెంట్ ఇస్తున్న బంగ్లాను కోల్పోతాను నేను, ఇప్పుడు నేను నా భార్య బిడ్డలు మరలా ఈదులు పాలైపోవాలి, నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు సింహాల బొనలో పడేస్తారు, అంటే నా ప్రాణాలు కూడా పోతాయి. రాజీ పడ్డాడా దానియేలు? వేరొక రాజును పూజించటానికి అతడు అంగీకరించక యెరూషలేము దేవాలయపు వైపు తిరిగి 3 దినములు ప్రార్థన చేశాడు. దినములకు ముమ్మారు ప్రార్థన చేశాడు. మరి సింహాల బోన్లో పడకుండా దేవుడు ఏమైనా అద్భుతం చేశాడా? సింహాల బోన్లో పడిపోకుండా రాజు చేతుల నుంచి దేవుడేమన్నా కాపాడాడా? ఆలోచించండి. తీసుకెళ్ళి వాళ్ళు రాజు కంప్లైంట్ చేస్తే రాజు ఏమీ చేయలేని సాయస్థితిలో తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడేశాడు. దేవుడేం కాపాడలేదండి, సింహాల బోన్లో పడ్డానికే దేవుడు అనుమతించాడు. అయితే ముందు అసలు ఆ సింహాల బోన్లో పడ్డానికే నువ్వు భయపడిపోతున్నావు, అమ్మో నా పరిస్థితి ఏమైపోతుందేమోనని. అందుకోసమే నువ్వు విగ్రహారాధికుల దగ్గర ఒక విగ్రహారాధికుడుగా నటిస్తున్నావు నువ్వు, ఎందుకంటే నీకు సింహాల బోన్లో పడడానికి ఇష్టం లేదు. సింహాన బోన్లో పడితేనే కదా నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత జీవము కలిగినటువంటి వాడో, ఆ స్థితి నుంచి నిన్ను ఎలా అద్భుతంగా బయటకు కాపాడి తీసుకురాగలడో నీకు అర్థమవుతుంది. సింహాల బోన్లో పడకపోతే నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు ఎలా అర్థమవుతుంది? ఆయన ప్రేమని ఎడల ఎంత ఉన్నతమైనదో నీకు ఎలా అర్థమవుతుంది? క్రీస్తునందు ప్రేమించుటకు దేవుని బిడ్డలారా, విగ్రహం అంటే కేవలము రాతితోనో, చెక్కతోనో, లోహముతో చేసుకున్నవే కాదు. ఈవెన్ వాళ్ళు మనుషులు కానీ, డబ్బు కానీ, నీ ఆస్తి కానీ, నీ హోదా కానీ, నీ ఉద్యోగం కానీ, నీ స్థితి, నీ చదువు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో విగ్రహము. నువ్వు ఆ విగ్రహముల నుంచి దూరంగా పారిపోతావా? అది పౌలు ప్రశ్న. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను 15వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. కాబట్టి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. ఏంటి దాని అర్థం? అక్కడ యోహాన్ ఏమన్నాడు? చిన్నపిల్లలారా అని అన్నాడు. కానీ ఇక్కడ పౌలేమంటున్నాడు? బుద్ధిమంతులారా అని అంటున్నాడు. అంటే యు ఆర్ మెచ్యూర్డ్, నాకు తెలుసు మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరేప్రేం పసిబిడ్డలు కాదు, మీరు ఎదిగినటువంటి వారు. ఎందుకనంటే పౌలు మిగిలిన ప్రాంతాలన్నిట్లో కూడా 2 వారాలు లేకపోతే 3 రోజులు, వారం రోజులు మాత్రమే ఉండి పరిచర్య చేశాడు, లేదా 10 రోజులు. కానీ ఒక కొరింది పట్టణంలో 1.5 సంవత్సరం ఉండి పరిచర్య చేశాడు. కొరింది పట్టణంలో 1.5 సంవత్సరము ఉండి పరిచర్య చేశాడు. వాళ్ళకి చాలా విషయాలను వాళ్ళకి పౌలు నేర్పించాడు. కాబట్టి ఆ నమ్మకం, మీరేం పసిబెట్టలా నేను అనుకోవడం లేదు, మీరు బుద్ధిమంతులు, యు ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, కాబట్టి మీరే ఆలోచించేయండి, నేను చెప్పింది వాస్తవమా కాదా అని. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యు ఆర్ నాట్ ఎ కిడ్. నువ్వు దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పుట్టుక నుంచే నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు, చర్చిలకు వెళ్తున్నావు, ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, ఉపవాస కూడికల్లో పాలిభాగస్తులు అవుతా ఉన్నావు. నువ్వు బుద్ధిమంతుడివే, నీకు ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్నదనే పౌలు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ విగ్రహం ఏంటి? నీ జీవితంలో ఉన్నటువంటి ఆ విగ్రహం ఏంటి? దేనిని దేవుని కోసం కూడా నువ్వు వదులుకోలేకపోతా ఉన్నావు? ఏ బలహీనతను నువ్వు దేవుని కోసం కూడా వదులుకోలేకపోతున్నావు? అది నీ జీవితంలో విగ్రహమే. అంటే నీకు తెలియకుండానే నువ్వు ఇంకా విగ్రహారాధనలోనే జీవిస్తున్నావు. కానీ పైకేమో ఇంతకుముందు నేను విగ్రహారాధికురాలని, విగ్రహారాధికుని, ఇప్పుడు నేను బయటకు వచ్చేసానని చెప్పుకుంటున్నావు. కానీ స్టిల్ దేవుని కంటే నువ్వు అధికంగా ప్రేమించేవి నీ జీవితంలో చాలా ఉన్నాయి, తెలుసా? అందులో పైకి కనపడనిది, కంటికి కనపడనటువంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది అహం, ఈగో, అహం. దేవుణ్ణన్న మన జీవితంలో నుంచి చంపేసుకోవడానికి ఇష్టపడతామేమో, కానీ మన జీవితంలో ఉన్న మన శరీరంలో ఉన్నటువంటి అహాన్ని మాత్రం చంపుకోవడానికి ఇష్టపడం మనం. అహాన్ని మాత్రం చంపుకోవడానికి ఇష్టపడం మనం. మన రోషం, మన పౌరుషం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీ జీవిత కాలంలో ఒక వ్యక్తిని నువ్వు ఇంకా నువ్వు క్షమించలేకపోతున్నావంటే, ఆ వ్యక్తి మీద ఇంకా నీకు కక్ష, ద్వేషం, అసూయ ఉన్నాయంటే, నీ జీవితంలో అవే విగ్రహాలు. నువ్వు విగ్రహారాధన చేస్తా ఉన్నావు. ప్రాణం పైన క్షమించునంటున్నావు, చూసావా? దాని అర్థమేంటో తెలుసా? ప్రాణం పైన ఈ విగ్రహారాధనని నేను విడిచిపెట్టను, అది నా జీవితంలో ఒక విగ్రహము. అంటే ఏసయ్య కంటే నాకు ఈ విగ్రహమే ప్రాముఖ్యమని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. బీ మెచ్యూర్డ్, ఒక మెచ్యూర్డ్ లాగా ఆలోచన చేయి, థింక్ చేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బుద్ధిమంతులని మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతులను మీరే ఆలోచించండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు దిన మన విమర్శ నుంచి తప్పించబడతాము. 16వ వచనాన్ని చదువుతున్నాను. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమయ్యున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ విగ్రహ సంబంధమైన విందుల గురించి మాట్లాడుతూ వెంటనే ప్రభు యొక్క భోజనమును గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా రొట్టె ద్రాక్ష రసంలో పాలిభాగస్థలం అవుతున్నాం. ఎందుకు? ఇది ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. ఏమని ఆజ్ఞాపించాడు? నేను వచ్చు పర్యంతరము వరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై వీటిలో పాలిభాగస్థలు అవ్వండి అని అన్నాడు. నువ్వు ప్రతి వారము లేకపోతే నెలకొకసారో మీ మందిరంలో ఇస్తున్నటువంటి ఆ ప్రభు బలలో నువ్వు పాలిభాగస్థుడు అవుతున్న ప్రతిసారి, ఆ రొట్టెను తీసుకున్న ప్రతిసారి క్రీస్తు నీ కొరకు ఏ విధముగా ఆయన నలగొట్టబడ్డాడో, ఆ ద్రాక్షారసమును తీసుకుంటున్న ప్రతిసారి క్రీస్తు నీ కొరకు తన రక్తమును పరిపూర్ణముగా ఏ విధంగా చిందించాడనేటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. సో నువ్వు అలా జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు వాటిలో పాలు పుచ్చుకోవడం ద్వారా అనేకులమైనటువంటి మనము ఒక్క శరీరమై ఉంటున్నాము. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మందిరంలో ప్రభు బలిలో మనం పాలిభాగస్థులయ్యేటప్పుడు ఒక్కే రొట్టె ఉంటుంది. ఈ ఒక్క రొట్టెనే మనం అందరము కూడా చిన్న చిన్న ముక్కలుగా విరిచి మనం అందరము కూడా పంచుకుంటున్నాం. ఈ ఒక్క రొట్టె చిన్న చిన్న ముక్కలుగా విరువబడి మనం అందరము కూడా భుజిస్తున్నప్పుడు మన శరీరములోనికి వెళ్తూ ఉంది. ఇది ఐక్యతను సూచిస్తుంది, ఐక్యతను సూచిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శరీరమును మనము ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా పంచి తీసుకుంటూ మనమందరం కూడా ఆ రొట్టెలో పాలిభాగస్థలం అవుతున్నాము. అంటే క్రీస్తు శరీరములో మనం పాలిభాగస్థలం అవుతున్నాము. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇష్టపడుతున్నాను. కొంతమంది రక్షించబడినటువంటి వారు, బాప్తీస్మం తీసుకున్నటువంటి వారు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళు ప్రభు బల ఆరాధనలో పాలిభాగస్థలు అవడం లేదు, ప్రభు బలలో వాళ్ళు పాలు పుచ్చుకోవడం లేదు. ఎందుకనంటే పడిపోయాం కదా అని అనుకుంటున్నారు. నువ్వు పడిపోయాను కదా అని అనుకొని పాలిభాగస్థుడు కాకుండా ఉంటున్నావు. నేను ఇంకా అబద్ధాలు చెప్తున్నాను, లంచాలు తీసుకోవాల్సి వస్తుంది, ఆఫీస్లో నేను బూతు మాటలు మాట్లాడాల్సి వస్తుంది, మోసం చేయాల్సి వస్తుంది, అందుకోసమే నేను ప్రభువులో పాలిభాగస్థుడిని కాలేకపోతున్నాను అని అంటున్నావు. నువ్వు లిటరల్గా అర్థం చేసుకో, నువ్వు బుద్ధిమంతుడివి కదా. ఇవి నా జీవితంలో ఉన్నాయి కాబట్టి నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను అనడం సరైనదా? లేకపోతే ప్రభు బలలో నేను పాలిభాగస్థుడు అవ్వాలి అన్న ఉద్దేశంతో వీటిని వదులుకోవడం, వీటిని మానుకోవడం సరి అయినటువంటిదా? నువ్వు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి నా జీవితంలో బలహీనతలు ఉన్నాయని చెప్పి నువ్వు ఇందులో పాలిభాగస్థుడు కావడం లేదే, అది సరైనదా? ఒక్క వారమో లేకపోతే ఒక నెలలో నీవు నీ మనస్సాక్షి గద్దించడం బట్టి నువ్వు ప్రభు పొలలో పాలిభాగస్థుడు కాలేకపోతే వెంటనే మరొక వారానికి మరొక నెలకు నువ్వు సిద్ధపడిపోవాలి. ఆ బలహీనతలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు శరీరములో ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్థుడు అవడానికి. ఎవరైతే ఆయన శరీరములో రక్తములో పాలిభాగస్థులు కారో వారు ఆయనకి సంబంధించినటువంటి వారు కారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది దీన్ని నిజమైనటువంటి రొట్టె, నిజమైన ద్రాక్షారసమును అని అంటూ ఉంటారు. కొంతమంది వీటిని కేవలము, క్షమించండి, కొంతమంది క్రీస్తు నిజమైన శరీరము, క్రీస్తు నిజమైన రక్తము అని అంటుంటారు. ఇంకొంతమంది వీటిని కేవలం చిహ్నములుగా భావిస్తుంటారు. కొంతమంది వారంలో ఒక్కసారి పాలిభాగస్థులు అవుతారు, కొంతమంది నెలలో ఒకసారి పాలిభాగస్థులు అవుతారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది ఏదేమైనప్పటికీ కూడా, బట్ యు ఆల్వేస్ మస్ట్ రిమెంబర్, నువ్వు అందులో పాలిభాగస్థుడు అయితే నువ్వు ఆయన మరణ పునరుద్ధారములలో నువ్వు పాలిభాగస్థుడు అవుతున్నావని లెక్క. లేకపోతే ఆయన మరణ పునరుద్ధానములతో నాకు సంబంధం లేదు అని నువ్వు ఒప్పుకుంటున్నట్లే బుద్ధిమంతుని వలె ఆలోచించాయి. మేము ఇక్కడ అస్సాంకి వచ్చేంత వరకు, మేము ఇక్కడ అస్సాంకి వచ్చిన తర్వాత మేమున్నటువంటి సంఘంలో ప్రభు బల్లారాధన ఇవ్వడాన్ని నేను చూశా. వీళ్ళు మ్యారీగోల్డ్ బిస్కెటు, మాజా ఈ రెండు ఇస్తూ ఉన్నారు. నేను షాక్ అయ్యాను. మ్యారీగోల్డ్ బిస్కెటు, మాజా, ఇదేంటబ్బా ఇది ఇస్తున్నారు? బహుశా వారికి ఇక్కడ అందుబాటులో లేదేమో, అందుకోసమే వాళ్ళు ఈ బిస్కెట్ని మాజాని తీసుకుంటున్నారేమో అనుకున్నాను. తర్వాత నేను ఆలోచన చేస్తే ఇక్కడ బ్రెడ్ అవైలబుల్, అంటే టౌన్లో దొరుకుతుంది బ్రెడ్ అవైలబుల్, అవైలబుల్ లేకపోతే బట్ నువ్వు దాన్ని జ్ఞాపకంగా తీసుకున్నది వేరే సంగతి, దట్ ఈస్ సెకండరీ, అది వేరే విషయం అది. బట్ ఇక్కడ అవైలబుల్గా ఉంది కదా నీకు. ఇక్కడ గ్రేప్స్ పెద్దగా నేను కూడా చూడలేదు, బ్లాక్ గ్రేప్స్, కానీ ఆ గ్రేప్ బాటిల్స్ దొరుకుతాయి, కనీసం ఆ తెచ్చుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పి చిన్నగా వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బల్లగా ఉపయోగించేటువంటి ఆ ద్రాక్ష రసాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తెప్పించి ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి సంఘంలో ఇస్తూ ఉన్నాను. అయితే రీసెంట్గా 2 వారాల క్రితం నాకు తెలిసిన విషయం ఏంటంటే, కేవలం ఇక్కడ దాదాపు చుట్టుపక్కల 10 చర్చెస్ మాత్రమే ఉన్నాయి, ఈ 10 చర్చెస్లో 2 చర్చెస్లో ప్రభు బల్లారాధన ఉంది, మిగిలిన 8 చర్చెస్లో అసలు ప్రభు బల్లారాధనే తీసుకోరు వీళ్ళు. వీళ్ళందరూ బ్యాప్టిస్ట్ సంగస్థులే. అది తీసుకోవాల్సిన అవసరత కూడా ఉందని తెలుసు వీళ్ళకి, కానీ దే ఆర్ నాట్ దట్ మచ్ సీరియస్ అబౌట్ దట్. రెండోది, ఇక్కడ పాస్టర్లందరికీ వాళ్ళకి రెవరెండ్ ఆర్డినేషన్ లేదు కాబట్టి మేము ఇవ్వడానికి దానికి అర్హులం కాదు. ఇక్కడ యాక్చువల్ రెవరెండ్ అనేది ప్రాముఖ్యం కాదు, కానీ వీళ్ళందరూ కూడా లిటరల్గా థియలాజికల్లీ ట్రైన్డ్ కాదు. వీళ్ళందరూ కూడా సంఘంలో పెద్దలు అవసరతను బట్టి, తప్పని పరిస్థితిని బట్టి వీళ్ళందరూ కూడా ఆ సంఘ కార్యక్రమంలోకి పాలుభాగస్థులు అయిపోయారు. సంఘాలని దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు, సంఘాలని నడిపిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి వాళ్ళు అందుకని ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను కూర్చొని వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం ప్రారంభిస్తున్నాను. మీ సంఘంలో ప్రభు బల్లారాధన ఇవ్వండి, కావాలంటే నేను వస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి నన్ను ఉపయోగించుకొని నేను ఇక్కడ ఉన్నాను కావాలంటే అని చెప్పి నేను మరలా వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆ విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు బలలో మనం పాలిభాగస్థులము అవడం అనేటువంటిది సరి అయినటువంటిది, నాలో లోపం ఉంది కదా అని చెప్పి నువ్వు దాని నుంచి దూరంగా పారిపోవడం కాదు, ఆ లోపాన్ని ఒప్పుకొని క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో నీవు నేను పాలిభాగస్థులం అవ్వాలి. 18వ వచనం చదువుతున్నాను. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీలను చూడి బలి అర్పించిన వాటిని తినువాడు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి, విగ్రహముతో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభునకు రోషము పుట్టించేదమా? ఆయన కంటే మనము బలవంతులమా? ఆయన కంటే మనము బలవంతులమా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క భోజనములో మనము ఏ విధముగా అయితే రొట్టెను చిన్న ముక్కలుగా చేసి మనం ఒకటిగా తీసుకుంటున్నామో అదే రీతిగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు బలులు అర్పించినప్పుడు యాచకులు మరియు ప్రజలు ఆ బలి పశువు మాంసాన్ని వాళ్ళు పంచుకొని తినేటువంటి వారు. మొదటి భాగాన్ని యాజకులకు ఇచ్చేటువంటి వారు, తరువాత ఆ మిగిలిన భాగాన్ని ప్రజలు బలి పశువుని మాంసమును భుజించేటువంటి వారు. వారు అలా చేసినప్పుడు వారు బలిపీఠముతో పాలు పొచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఆ బలియాగంలో పాలిభాగస్థులు అవుతున్నారు. అంటే వారు బలిపీఠం మీద అర్పింపబడిన మాంసమును వాళ్ళు పుచ్చుకుంటున్నారన్నమాట. ఆ విధంగానే ఒక విగ్రహమున్న ఆలయంలో కొరింది క్రైస్తవులు భోంచేసినప్పుడు వారు దుష్టాత్మలతో లేక దయ్యములతో సహవాసమును పంచుకొనుచున్నారు, ఇది జరగకుండునుగాక అని పౌలు ఇక్కడ వారిని హెచ్చరిస్తున్నాడు. మనము క్రీస్తుతో పాలు పంచుకొని అదే సమయంలో దురాత్మలతో మనం ఎలా పాలు పంచుకుంటాం? ఏ విధముగా దురాత్మల యొక్క బలలో కూడా మనం పాలిభాగస్థలమవుతాం? అన్ని జనులు మృతతుల్యమైన విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటిని జీవముగల దేవునికి యూదులు అర్పించే బలులు ఒకటేనని పౌలు ఇక్కడ చెప్పడం లేదు. విగ్రహం అనేటువంటిది ఒట్టిదే. యూదులు విగ్రహానికి బలినివ్వరు, యూదులు విగ్రహానికి బలినివ్వరు. వారు వాక్యమైనటువంటి దేవునికి, జీవము కలిగినటువంటి దేవునికి బలిపీఠం మీద ఆ బలిని పెట్టి వాళ్ళు అర్పిస్తారు. దాన్ని యాజకులు తీసుకుంటారు, విశ్వాసులు తీసుకుంటారు. కానీ అన్ని జనులు అలా కాదు. వాళ్ళు బలి అర్పించినప్పుడు వారి విగ్రహముకు ముందు విగ్రహానికి వాళ్ళు బలిని అర్పిస్తారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. విగ్రహములకు బలిగా అర్పించినటువంటి వాటిని మనము తీసుకుంటే ఏ విధముగా అందులో మనం పాలిభాగస్థలం అవుతున్నామో అలా అవ్వకూడదు. మనము కేవలము క్రీస్తు శరీరములో, ఆయన మరణ పునరుద్ధానములో, ఆయన రక్తములో మాత్రమే మనం పాలిభాగస్థలం అవ్వాలి. మనము దయ్యములతో పాలు పంచుకుంటే వ్యభిచారుల వంటి వారమవుతాము. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. దెయ్యముల సహవాసము కొరకు ఆయనను విడిచిపెడితే ఆయన మనపై కోపగిస్తాడు. ఆయన కంటే మనం బలవంతులమా? కానే కాదు, మనకంటే ఎంతో బలవంతులైన దేవునికి మనం ఎలా కోపం తెప్పిస్తాం? తప్పనిసరిగా మనము కోపం తెప్పిస్తే అది మన వెరితనమే అవుతుంది. దట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, విగ్రహముల జోలికి వెళ్ళకుడి, విగ్రహములకు బలిగా అర్పించకుడి. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఒక అప్లికేషన్ పార్ట్ నేను ఇస్తాను. వాళ్ళు విగ్రహములకు ఏమర్పిస్తున్నారు? గొర్రెలను, పశువులను, ఆవులను వాళ్ళు బలిగా అర్పిస్తున్నారు. యూదులు కూడా ఏమర్పిస్తున్నారు? యూదులు కూడా కోడెదూడలను, మేకలను, పావురాలను వీళ్ళు కూడా బలిగా అర్పిస్తున్నారు. నూతన నిబంధనలో మనకివ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 12:1 పౌలు అంటాడు, మిమ్మలను మీరే సజీవయాగముగా దేవునికి సమర్పించుకొనడి అని అంటున్నాడు. సో నూతన నిబంధనలో మనల్ని మనమే దేవునికి బలిగాను అర్పణముగాను సమర్పించుకోవాలి. మనల్ని మనమే దేవునికి బలిగాను అర్పణముగాను సమర్పించుకోవాలి. ఇక్కడ బలి విషయంలో, అర్పణ విషయంలో ఏం చేయబడుతుంది? ఆ గొర్రె యొక్క ఇష్టం చచ్చిపోతుంది. దాని ఇష్టం ఏంటి? బ్రతకాలన్నది ఇష్టం. కానీ ఇక్కడ దాని ఇష్టం కంప్లీట్గా చచ్చిపోతుంది. దాని మెడ నరికివేయబడుతుంది. ఆ తర్వాత అది ముక్కలు ముక్కలుగా కట్ చేయబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, నిన్ను నువ్వు క్రీస్తుకు సజీవయాగముగా సమర్పించుకోవడం అంటే నీ ఇష్టాన్ని చంపుకోవడమే. ముక్కలు ముక్కలుగా నరికివేయబడ్డము అని అంటే, ముక్కలు ముక్కలుగా నరికివేయబడ్డం అంటే నీ ప్రతి ఇష్టాన్ని, నీ ప్రతి కోరికను క్రీస్తు కొరకు చంపుకోవడమే. అది నీ రోషం కానీ, పౌరుషం కానీ, నీ అహం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటన్నిటినీ ముక్కలు ముక్కలుగా నరికేసుకొని మనల్ని మనమే ప్రభువుకి సమర్పించుకోవాలి. జీవము కలిగినటువంటి దేవునికి, ఆయన విగ్రహము కాదు. ఈరోజు నీ జీవితంలో ఏది విగ్రహముగా ఉందో ఒకటి పరిశీలన చేసుకో. రెండవది, నువ్వు నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావంటే ఆ నిజమైనటువంటి దేవునికి, నీలో దేవునికి నచ్చనిది ఏది ఉందో దాన్ని అర్పించుకో, దాన్ని సమర్పించుకో. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే,
అన్ని జనులు విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటి విషయంలో మీరు కూడా పాలిభాగస్తులైతే, మీరు కూడా అందులో పాలిభాగస్తులు అంటే విగ్రహారాధనలో మీరు పాలిభాగస్తులు అయినట్టే అని అన్నాడు. ఇప్పుడు విగ్రహములకు అర్పించినటువంటి వాటిని మనము తినకూడదు అని పౌలు జ్ఞాపకం చేశాడు. మరి ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నాం, హోటల్లో మనం టిఫిన్ చేస్తాం, అక్కడ వాడు మనకి రుచికరమైన కొబ్బరి చట్నీ పెడతాడు. ఆ కొబ్బరి చట్నీని మనం చాలా ఇష్టంగా మనం స్వీకరిస్తాం. కానీ ఈ కొబ్బరిలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ విగ్రహాలకు అర్పించిన తరువాత, ఆ విగ్రహాలకి వాటిని కొట్టిన తరువాత వాటిని అమ్మితే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ చట్నీలు చేస్తున్నారు. ఒక కొబ్బరికాయలే కాదు, ఆ విధముగా విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని, అనేకములైనటువంటి వాటిని హోటల్స్లో తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం వాటిని తినచ్చా తినకూడదా? ఇప్పుడు మనం వాటిని కూడా తింటే మనం విగ్రహాలు, మన విగ్రహార్పితంలో మనం కూడా పాలిభాగస్థలం అయినట్టేనా? నువ్వు ఏ కటికవాణి అంగడికి వెళ్ళి నువ్వు ఒక వస్తువు కొనాలి అంటే వాడు అంటాడు, కొంచెం ఉండమ్మా, ఇప్పుడే అంగడి తెరిచాను, పూజ చేసుకున్న తర్వాత ఇస్తానంటాడు. వాడు విగ్రహానికి పూజ చేస్తాడు, కానీ ఆ సాంబ్రాం కడ్డి ఆ పొగని పూజ చేసిన తర్వాత అందులో ఉండే సామాన్లన్నిటికీ అర్పిస్తాడు. అంతటికీ ఆ రూమంతా, గదంతా ఆ గంట కొడుతూ దాన్ని చేస్తూ ఆ తర్వాత నీకు సామాన్లు అమ్ముతాడు. మరి ఇప్పుడు వాటిని మనం కొనచ్చా? వాటిని మనం తీసుకోవచ్చా? అవి విగ్రహార్పితములైనవే కదా, క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏ విధముగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలను పౌలు ఇక్కడ 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఆ క్రింది భాగంలో వాటిని తెలియచేయడం జరిగింది. సో ఈ క్రింది భాగంలో పౌలు ఏమని తెలియచేశాడో మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ కమింగ్ సాటర్డే. ఎందుకంటే మనకి ఇప్పుడు సమయం అయిపోయింది, ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. 23 నుంచి 33 దాదాపు 10 వచనాలు కాబట్టి దీన్ని అలా ప్రశ్నగా ఉంచుకోండి. ప్రశ్నతో ముగిద్దాం. జవాబుని మనం శనివారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక చిన్న ప్రార్థనా విన్నపాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేంటి అనంటే, ప్రభు ఉచితమైన కృపను బట్టి ఇక్కడ కొంతమంది సండే స్కూల్ టీచర్స్ని, దాదాపు 22 మందిని సండే స్కూల్ టీచర్స్గా ట్రైనప్ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. వాళ్ళతో కలిసి ఇప్పుడు అనేకమైన ప్రాంతాల్లో మేము సండే స్కూల్ బ్రాంచెస్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఒక బైబుల్ స్కూల్ క్లాస్ నిర్మాణం జరిపిస్తూ ఉన్నాము. ఆ బైబుల్ క్లాస్ నిర్మాణం కంప్లీట్ అవ్వడానికి దాదాపు 4 రోజుల క్రితం ఆగిపోయింది, సగం పరుగు జరిగింది. కాబట్టి ఆ క్లాస్ రూమ్ని మేము కంప్లీట్ చేస్తే రాబోయే ఎండాకాలానికి, మీకు ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసింది, మాకు ఇంకా రాలేదు, ప్రస్తుతానికి మాకు ఇంకా చలింది, ఇప్పుడు కూడా మేము ఫ్యాన్ వేసుకోవడం లేదు. సో రాబోయే మాకు ఆగస్ట్ సెప్టెంబర్ మించి మాకు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ లోపలికల్లా ఆ క్లాస్ రూమ్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఆ విషయంలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఇప్పుడు మేము అప్పర్ బెకేలి అనేటువంటి ఒక ఐలాండ్లో చిన్నపిల్లల పరిచర్య ప్రారంభించాం. అసలు అక్కడ సంఘం కానీ ఒక విశ్వాసి కూడా లేడు. కేవలం ఒక 15 మంది పిల్లలు వస్తారు, 15 నుంచి 18 మంది పిల్లలు వస్తారు. కానీ ఈ పిల్లల్ని చేరుకోవడం అంటే చాలా సాహసోపేతం. ఎందుకంటే ప్రతిసారి బ్రహ్మపుత్ర నదిని దాటాలి. ఇప్పటికే చైనా నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వరద నీరు అధికంగా ప్రవేశించడం వలన ఈ నదిని దాటి అటువైపు వెళ్ళడం, నదిని దాటి వైపు రావడం కొంచెం చాలా కష్టమవుతా ఉంది. చాలా రిస్కీ జర్నీ చేయాలి కాబట్టి ఏదో ఒక రీతిగా ఈ అప్పర్ బేకి వెళ్ళి ప్రజలందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించుకునేలాగున, ప్రభు చిత్తమైతే అక్కడ ఒక మందిరాన్ని రానున్న దినాల్లో నిర్మించలాగిన స్థానిక ప్రజలు మాకు సహకరించి అక్కడ ఒక మందిరాన్ని నిర్మించుకోవడానికి మాకు ఒక చిన్న స్థలం ఇచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని నేను తిరిగి అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.